నువ్వు చూస్తున్నావు. దేనితో చూస్తున్నావు? కంటితో చూస్తున్నావు. అంటే కంటి అనే ఆకారం ఉండడం వల్ల నువ్వు చూడగలుగుతున్నావు. అంటే ఇది లేకపోతే చూడలేవు నువ్వు. కానీ కన్ను అనేది ఉండడం వల్ల నువ్వు కొంత మాత్రమే చూడగలుగుతున్నావు. ఇది కూడా తెలుసుకోవాలి. కన్ను అనేది ఉండడం వల్ల అది ఎంత మేరకు చూపిస్తుందో అంత చూస్తున్నాం మనం. అయితే మరి కన్ను లేకపోతే అంతా చూడగలమంటే అసలు చూడలేము. కన్ను అవసరం లేకుండా అంతా ఎవడు చూస్తున్నాడో, చెవి అవసరం లేకుండా అన్నీ ఎవడు వింటున్నాడో, అంతేకాదు కన్ను అవసరం లేకుండా అన్నీ చూడగలిగే శక్తి అందరికీ ఎవడిస్తున్నాడో, చెవి అవసరం లేకుండానే అందరికీ వినగలిగే శక్తిని ఎవడిస్తున్నాడో, ఆ భగవానుడు అపరిమిత అఖండ స్వరూపుడు. ఆయన ఒక రూపంలోకి మడ్డు, ఒక నామంలోకి మడ్డు. అందుకే తత్వత అమూర్తి అంటే ఆయనకి ఏ నామము రూపము లేదన్న విషయం దేని బట్టి మనం తెలుసుకున్నాం? నామం వల్లే తెలుసుకున్నాం, అవునా లేదా? దక్షిణామూర్తి అనే నామం వల్లే ఆయన నామరూపరహితుడు అనే విషయం మనం గ్రహించగలిగాం. అలాగే ఆ నామం వల్ల ఆయన తత్వం ఎలా తెలిసిందో, ఆయన మూర్తి వల్ల కూడా ఆయన అమూర్తి బోధపడాలి మనకి. కనుక ఉపాసన చెయ్యగా 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 ఆయన ఏమిటో తెలుస్తుంది. అందుకు నిరంతర సాన్నిధ్య భావన, నిరంతర సాన్నిధ్య భావన అదే మనం అయ్యేలా చేస్తున్నది. అది ఇక్కడ మనకి నిరంతరం అదే చింతన చేస్తూ చేస్తూ ఉంటే శాంతమూర్తిని ధ్యానిస్తే మనం ఆ శాంతస్థితికి చేరుకుంటాం. ఆ ప్రసన్నతని ధ్యానిస్తే మనం చేరుకుంటాం. ఆ జీవ బ్రహ్మైక్యాన్ని చెప్పే చిన్ముద్రని ధ్యానిస్తే ఈ జీవుడు బ్రహ్మముల ఐక్యమై తీరతాడు. ఎందుకంటే యాదృశీ భావనాస్తత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఆ భావనాయోగాన్ని బలపరచడానికి ఉపాసన అనే దాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనస్సుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి. ఇది భావించగలదు, ఆలోచించగలదు, తర్కించగలదు, తత్వంలోకి వెళ్ళగలదు. ఇన్ని రకాలు ఉన్నాయి. కనుక అనుభూతి చెందడం, కరగడం, ఈ ప్రవృత్తుల్లో వెళ్ళేటప్పుడు భక్తి మార్గంలో ఆయనే మనకు వస్తున్నాడు. చక్కగా ఆలోచించి విచారణ మార్గంలో వెళ్ళగలిగితే అక్కడే కనిపిస్తాడు. కనుక ఎటైనా ఇక్కడున్న వాడిని చూడ్డానికి ఇవన్నీ కూడా మనకు పనికిరావాలి. అందుకే దక్షిణామూర్తి అనడంలో ఇంత చక్కటి మాటని చెప్పుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ప్రవేశించే ముందు శంకరుల వారి యొక్క వాంగ్మయానికి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. అసలు ఆయనే పెద్ద వ్యాఖ్యాత, అది మనకు తెలిసిన విషయమే. వేటిని వ్యాఖ్యానించారంటే శంకర వాంగ్మయాన్ని ప్రధానంగా మూడు రకములుగా విభజన చేస్తాం మనం. ఒకటి భాష్య వాంగ్మయం, రెండవది ప్రకరణ వాంగ్మయం, మూడవది స్తోత్ర వాంగ్మయం. ఈ మూడు మనం విభజన చేస్తాం. భాష్య వాంగ్మయం అంటే ఉపనిషత్తులకు భాష్యం రచించారు, ద్వాదశోపనిషత్తులకు రచించారు అని మనకు ప్రమాణములు కనిపిస్తూ ఉన్నాయి. అటు తర్వాత ప్రస్థానత్రయంలో రెండవది అయినటువంటి బాదరాయణ సూత్రములకు, బ్రహ్మసూత్రములకు భాష్యం రచించారు, భగవద్గీతకు భాష్యం రచించారు. ఇవి ఉన్న గ్రంథాలకి ఆయన చేసిన వ్యాఖ్యానం. ఈ మూడింటి హృదయం ఒక్కటే అని ప్రస్తావించారు. అటు తర్వాత ఆయన రచించిన రెండవ వాంగ్మయ విభాగం ప్రకరణ గ్రంథములు. ఇవి అనంతంగా ఉన్నాయి. ఎన్నున్నాయో ప్రకరణ గ్రంథాలు శంకర కృతాలుగా వ్యాప్తి చెంది. వివేక చూడమని, అపరోక్షానుభూతి, ఆత్మబోధ, ఉపదేశ సారం, ఇలాంటి చాలా చాలా ఆయన రచించిన ఉపదేశ సహస్ర మొదలైన గ్రంథాలు చాలా ఉన్నాయి మనకి. అటు తర్వాత భక్తి శాస్త్రం వైపు మనం పరిశీలిస్తే అపారమైన వాంగ్మయం ఉంది. చిన్న అష్టకాలు మొదలుకుని పంచరత్నాలు మొదలుకుని మహామహా గ్రంథాలే ఉన్నాయని. గణేష పంచరత్నం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం, అటు తర్వాత మళ్ళీ గంగా స్తోత్రం, అట్నుంచి మనం క్రమంగా వెళ్ళినట్లయితే కాలభైరవ అష్టకం ఇత్యాదులు గోచరిస్తాయి. అటు తర్వాత భజగోవిందం లాంటి చిన్న చిన్న స్తోత్రములు, వీటన్నిటి తర్వాత మహాగ్రంథములైనటువంటి సౌందర్య లహరి, శివానంద లహరి, ఇలాంటి గ్రంథములు, ప్రబోధ సుధాకరం, ఇవి కాక ఆయన భక్తి జ్ఞానముల మేళవిస్తూ విష్ణు శాస్త్రాన్ని భాష్యం రచించాడు ఆయన. ఇలా ఎన్ని చేశారా మహానుభావుడు. ఇలా స్తోత్రవాంగ్మయం అంటే భాష్యవాంగ్మయం, ప్రకరణవాంగ్మయం, స్తోత్రవాంగ్మయం. అయితే మూడు వేరువేరు చెప్పడానికి అని కాదు, ఈ మూడింటిని ఒకే సమన్వయం వైపు నడిపించారు శంకరుల వారు. ఎలాగైతే కృష్ణ పరమాత్మ ఎత్ర యోగేశ్వర అని అన్ని యోగములను సమన్వయపరిచాడో ఆ సమన్వయాన్ని చెప్పడానికే వేదవ్యాసుల వారు తన వాంగ్మయం ద్వారా అందించారు. కానీ కృష్ణుడు హృదయం, వ్యాసుని హృదయం కూడా ఈ సర్వ వైదిక భావ సమన్వయం, అది మళ్ళీ చేసిన వారు శంకరుల వారే. అందుకే కృష్ణుడు, వేదవ్యాసుడి తర్వాత మళ్ళీ మన శంకరుల వారి దగ్గరే ఆగి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఎప్పటికీ అయినప్పటికీ మన అందరం సమన్వయం అనేది, సామరస్యం అనేది శంకరుల సిద్ధాంతం వల్లే సాధించగలం. భౌతికంగా మనం అనుకునేటువంటి సామాజికమైన సామరస్యానికి కానీ, చిట్ట చివరికి వ్యక్తి సాధించేటువంటి దివ్య ప్రయోజనమైన మోక్షం కానీ, రెండింటికి ఒకే మందు శంకర వాంగ్మయం. ఇందులో ఏది పట్టుకున్నా నువ్వు ధరించిపోతావు, అలా ఇచ్చాడు ఆ మహానుభావుడు. అంతే కదండి, నది నుంచి వచ్చినటువంటి కాలువలు, ఏ కాలువలో నీళ్లు తీసుకున్నా నదీ జలాన్ని మనం అందుకోగలం కదా. కనుక శంకరులు అపారమైన వేదాంత విద్యని ఈ మూడు రకములైన వాంగ్మయములనే మహానదులుగా మనకు అందజేసి ఈ నదుల్లో మళ్ళీ అనేక కాలువలు ఏర్పాటు చేశారు ఆయన. ఇలాగా విస్తృతమైన శంకర వాంగ్మయంలో దీన్ని స్తోత్ర వాంగ్మయం కింద చేర్చుదామా, ప్రకరణ వాంగ్మయం కింద చేర్చుదామా అని మీమాంస మనకి ఏర్పరిస్తే, ఇది కేవలం స్తోత్ర వాంగ్మయం కాదు, అలాగని కేవలం ప్రకరణ వాంగ్మయము కాదు, ఇటు ఉపాసనాపరుల్ని అటు ఉపనిషత్తత్వ విచారణాపరుల్ని ఇద్దరిని తృప్తిపరుస్తూ ఈ స్తోత్రంలో గురువుగారు రెండింటిని సమన్వయించారు. అది ఇక్కడ ఉన్నటువంటి వైశిష్ట్యం. ఇద్దరిని ఆనందింపజేయడానికి గాను ఉన్న ఈ అంశాన్ని చక్కగా గ్రహించి శంకరుల వారి ప్రియ శిష్యుడు సురేశ్వరాచార్యుల వారు, ఆయన తెలుసు కదా పూర్వాశ్రమంలో మన్నన మిశ్రుడు మహామేధావి, శంకరుల వారు తాను రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తికాలు కుమారుల భట్టి చేత రచింపజేద్దాం అనుకున్నారు. ఎందుకంటే పూర్వమీమాంసకర్త ఆయన, పూర్వమీమాంసని సముద్ధరించి హైందవ మతంలో ప్రధానమైన కర్మానుష్ఠానాన్ని ఉద్ధరించిన వాడే అది. ఆయన సాగించిన ప్రయోజనాన్ని పరిపూర్ణం చేశాడు శంకరుల వారి వేదాంత వ్యాఖ్యానంతో. అంటే గ్రౌండ్ వర్క్ అంతా చేశాడు కుమారుల భట్టు, కర్మకు కావలసిన విజ్ఞానాన్ని తట్టే ఆయన అందించాడు. కానీ అందించో సరే దానిలోనే లంపటలవి తెరక్కయ్యా, అది ఎలా పనికి రావాలంటే నదిలో కొట్టుకుపోయేవాడికి పడవ కావాలి, పడవ దొరికింది కదా అని ఎప్పుడు నదిలోనే తిరుగుతూ కూర్చోకుండా ఒడ్డువైపు ప్రయాణించాలి కదా. అందుకు ఈ కర్మ అనే నావ ఒడ్డువైపు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళగలవు నువ్వు? ఒడ్డు మీద అవగాహన ఉన్నప్పుడు వెళ్ళగలవు, దీనికి ఒడ్డు ఉందని తెలుసుకుంటే వెళ్ళగలవు. కనుక వైదికమైన కర్మలన్నిటికీ కూడా వేదాంతమే పర్యవసానము అని ప్రతిపాదించాలి. అందుకు పూర్వమీమాంసరతిని నువ్వు అందించావు, అసలైన లక్ష్య సిద్ధాంతాన్ని నేను అందిస్తున్నాను అని శంకరులు బ్రహ్మసూత్రం రచించి ప్రయాగ క్షేత్రంలో ఆయన చేరుకుని ఎలాగైనా కుమారుల భట్టి చేత రచించుదాం వార్తికాలు అనుకున్నప్పుడు ఆయన తుషాగ్ని ప్రవేశం చేస్తూ కనిపించారు. ఆ కథ మనం శంకర విజయంలో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ మహానుభావుడికి, నువ్వు రాస్తావని అనుకున్నాను, నువ్వు ఇప్పుడు దేహత్యాగం చేస్తే ఎలాగయ్యా అంటే, నీ వంటి వాడు ఎదురుగా ఉండి కర్మకంతరిగి ఏది పర్యవసానమో అది చెప్తూ నా దగ్గరుంటే ఇంకా నా కైవల్యానికి సందేహం ఉంది. అయితే మళ్ళీ నా అంతటి మహాపండితున్నాడయ్యా మండన మిశ్రుడు, అతడికి అతడు చేస్తున్న కర్మల యొక్క ఆ లంపటత్వం నుంచి తీసి కర్మ యొక్క పర్యవసానమైన జ్ఞానం, ఎందుకంటే సర్వకర్మాఖరం పార్థ జ్ఞానే పరిసమాప్యత అనేటువంటి గీతావాక్యం ఉందో అది అతనికి నువ్వు బోధించాలి అని చెప్తే, శంకరులు వెళ్ళి మండన మిశ్రులతో వాదన చేసి అందులో వేదాంత తత్వ ప్రతిపాదనని చేసి తద్వారా ఆయనకి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఇచ్చిన బిరుదు సురేశ్వరాచార్య కదా. ఆ సురేశ్వరాచార్యుల వారు శంకరుల వారి భాష్యానికి వార్తకములు మొదలైన రచించారు, ఏకంగా భాష్య గ్రంథాలకు రచించిన మహానుభావుడు. స్వయంగా ఆయన కూడా నైష్కర్మ్య సిద్ధి లాంటి గ్రంథాలను అందించిన మహాత్ముడు, సామాన్యుడు కాడు. ఎందుకంటే గురువు యొక్క హృదయాన్ని యథాతథంగా చెప్పగలిగే శిష్యుడు దొరకడం అంటే ఆ గురువు గారికి తపశ్శక్తి ఉంటేనే సాధ్యమవుతుందండి. అది లేక అనేక మతాలు కొట్టుకుపోయి గురువుగారు కూడా చెప్పారు, శిష్యులు వేరు కూడా చేశారు. విగ్రహారాధనలు వద్దయ్యా, కోరికలు అనుకోండి, ఇవన్నీ చెప్తే ఆయన దగ్గర తయారు చేరిన వాళ్ళందరూ ఆయన్నే విగ్రహం చేశారు. అలాంటి మతాలు ఎగిరిపోయాయి మనకు తెలిసేది ఎక్కువ. ఎందుకు? ఎందుకంటే కొంతమంది వస్తూ ఉంటారు, మీరు చెప్పిందంతా పుస్తకం రాసేయండి అని. ఏది చూద్దామంటే అందులో ఒక్కడు కూడా చెప్పిన మాట కాదు. ఇప్పుడు భయం వేస్తుంది, ఇది దయచేసి నా పేరుతో మాత్రం ప్రకటించద్దు, ఇదేది నేను చెప్పింది కాదు, నేను చెప్పింది మీకు ఏది అర్థమైందో అది రాశారు తప్ప నేను చెప్పింది రాశాను అనద్దు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది భయం మనకి. అంటే చెప్పడం అర్థమయ్యేటట్టు చెప్పడం ఎంత కళో, సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా అంతే కళ. కనుక శిష్యుడికి కూడా కొన్ని అధికారాలు ఉండాలి, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని అన్నారు. అందుకే వాడికంటూ కొన్ని అధికారాలు ఉంటేనే ఏ విద్యకైనా అర్హుడు. అక్షరాలు రాని వాడిని కూర్చోబెట్టి వేయి పడగలు ఇస్తారు, ఇది అర్థమే కాదండి అంటాడు వాడు. అప్పుడు వాడికి వాళ్ళ దగ్గర నుంచి నేర్పి వేయి పడగలు చదివించే లోపల ఈ పండితుడి పని ఏమైపోతుందండి వాడికి. కనుక వాడికి అక్షరాలు రాకపోవడం వాడి లోపం కానీ వేయి పడగల లోపం కాదు కదా. అందుకు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ నిజమైన గ్రౌండ్ వర్క్ అనేది చాలా అవసరం. అలాంటి శిష్యులను ఎవరు సంపాదించగలరు అంటే జగత్తును అనుగ్రహించగలిగే భగవద్ అవతారులు మాత్రమే సంపాదించగలరు. అందుకు శంకరుల దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారండి. అందుకే ఇప్పటికీ మనకి ఆ శంకర విభూతితో ఉన్నటువంటి మహాత్ములే పీఠాధిపతులే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు మనకి భారతీయ తీర్థులు వంటి వారు. పూర్తి భవించిన బ్రహ్మ విద్య ఆయన అలా అక్కడ భాషిస్తున్నారు మనకి, అందులో ఏ సందేహం లేదు. పరిశీలిస్తే మీకే తెలుస్తారు, ఇది కేవలం భక్తి ఉద్రేకంతో చెప్పే మాట కాదు, పరిశీలించి తెలుసుకునేటువంటి మాట. ఎందుకంటే శంకర సిద్ధాంతంలో ఉద్రేకాలకి ఉన్మాదాలకి ఛాందసాలకి తావల్లేవు, అక్కడ వివేచనకి విచక్షణకి తత్వానికి స్థానం ఉంది. అది మనం పరిశీలించినట్లయితే ఎలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే శంకరుల వారు మొట్టమొదటి పెట్టిన పీఠం శారదాపీఠం, ఒకటే శారదాపీఠం శృంగేరి శారదాపీఠం, మరి రెండవది ఉండదండి. అది బాగా తెలుసుకోండి. అలాంటి ఏకైక శారదాపీఠం శృంగగిరి. ఆ శృంగేరి శారదాపీఠం పేరు దక్షిణాంనాయ పీఠం. అయితే ఇది దిక్కుల ప్రకారంగా పెట్టారు కాదన్న కానీ దక్షిణాంనాయము అనే మాటలోనే దక్షిణామూర్తి ధ్వనిస్తున్నాడు. ఇక అమ్మవారు కూడా దక్షిణామూర్తి రూపిణి అక్కడ ఉన్నది. అంటే మామూలు విద్య కాదని అయినా నేను బ్రహ్మ విద్యా రూపిణి అని చెప్తాను అమ్మక్కడ. కనుకనే నేను దక్షిణామూర్తి ధ్యాన శ్లోకానికి అమ్మవారి రూపానికి మనం పూర్తిగా సాదృశ్యాన్ని, సాదృశ్యం ఏంటి సమన్వయాన్నే నేను మనం చూడగలగం. అందుకు అక్కడ అది దక్షిణామూర్తి పీఠం అంటే బ్రహ్మ విద్యాపీఠం అనమాట. అలాంటి ఆ సురేశ్వరాచార్యుడు దానికి ప్రథమ గురువు, ప్రథమ పీఠాధిపతిగా భాషిస్తున్నటువంటి వారు. అలాంటి సురేశ్వరాచార్యుల వారు ఇన్ని గ్రంథములు రచించి దక్షిణామూర్తి స్తోత్రానికి అత్యద్భుతమైన వ్యాఖ్యానం రచించారు. అది ఎలాగ శ్లోక రూపంలో రచించారు. వార్తీకముల శైలి ఎలా ఉంటుందండి, శ్లోక రూపంలో రచిస్తారు. అంటే ఇది కానీ మనం జాగ్రత్తగా తీస్తే ఇది ఒక ప్రత్యేక గ్రంథంగా వస్తాయి. అయితే ఆ వార్తీకాలకు కూడా వ్యాఖ్యానం చెప్పుకోవాల్సిన అందం ఉంది దాంట్లో. అంటే చెప్పాల్సిన అవసరం ఉందా అంటే చెప్పుకుంటే హాయి ఉంది, ఆనందం ఉంది. లేకపోతే శంకరుని ఈ శ్లోకానికి మాత్రం కొంచెం ఆలోచిస్తే అనుభూతులకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఈ శ్లోకాలు చదివితే మాట్లాడు బుద్ధి ఇది. అందుకో తెలిసినా మాట్లాడలేవు, తెలియకపోతే అసలు మాట్లాడలేవు, ఈ తెలిసి తెలియనితనంతో ఏదో మాట్లాడుతూ ఉంటాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా దీనిలోకి ప్రవేశించే ముందు ఒక్కసారిగా శంకరులు చేసినటువంటి ధ్యాన శ్లోకాలను పరిశీలిద్దాం. కొంతమంది నిర్గుణవాదాభిమానులు ఈ ధ్యాన శ్లోకాలు శంకరులు రాయలేదన్నారు. ఇలాంటి దుర్మార్గ పాటలు మనం ఆడద్దు దయచేసి. ఎందుకంటే వార్తికం రచించిన ఆయన కూడా దక్షిణామూర్తి ఉపాసన గురించి రచించారు సురేశ్వరాచార్య. ఆయన కంటే శంకరులు ఎవరండి దగ్గరైన వారు? ఆయన కూడా చిట్ట చివరికి దక్షిణామూర్తి ఉపనిషత్తుని తన దాంతో కలిపి దక్షిణామూర్తి విశేషమంతా ఆయన రచించారు. అలాంటి పరంపరకు చెందిన వాళ్ళం మనం. కనుక మనం ఈ అద్వైతాన్ని తప్పుగా అర్థం చేసుకుని నాస్తికులుగా మారరాదు. ఇక్కడికి వచ్చే ముందు మనం అమ్మవారి విగ్రహానికి, అయ్యవారి విగ్రహానికి దండం పెట్టు కూర్చున్నామని స్పృహ మర్చిపోవద్దు. ఆ స్పృహతో ఉండాలి. మళ్ళీ వెళుతూ దండం పెట్టుకుంటామని స్పృహ మర్చిపోవద్దు. అదే మనకి అయితే ఈ నిర్గుణాన్నే పట్టుకుని సగుణాన్ని నిరసిస్తే సగుణంలో కూడా భాషించే నిర్గుణాన్ని దర్శించడం అసలు పరమార్థం. అది విస్మరించి మనం సగుణాన్ని ధ్యానిస్తే దీని తర్వాత భోజనం మానేసి ఉండగలిగితే అవన్నీ చేయొచ్చు. లేదే మళ్ళీ శరీరము, భోజనము, ఆకలి, నిద్ర ఎన్ని ఉన్నాయే, ఇన్నిటిగా ఎవడున్నాడో లోపల చూడమన్నాడే తప్ప ఇవన్నీ మానేయమనలే. ఇన్ని చేయిస్తున్నవాడు ఎవడో చూడు అది అర్థం. అంతే కదా, కారు మీదకి వస్తుందంటే కారు రావట్లేదు అయ్యా, డ్రైవర్ తోలుతున్నాడు అని. అంటే కారు వేరు, డ్రైవర్ కనుక వేరు, కనుక డ్రైవర్ని తీసేయంటే ఏమవుతుందండి? కనుక ఇదంతా నడిపేవాడు కూడా ఉన్నాడని ఎరుకు కావాలి. ఇది సమన్వయం, సగుణ నిర్గుణ సమన్వయమే శంకరుల వారు ప్రబోధ సుధాకరులని గ్రంథాలను చెప్పారు. ఇది తెలియక శంకరాద్వైతాన్ని నిర్గుణవాదంగా భ్రమించి ఆ తర్వాత మళ్ళీ ద్వైత భావాల వైపు చాలామంది సృష్టించుకొచ్చారు. ఇప్పటికీ వాళ్ళకి శిష్యులు తయారైపోయి ఆ ద్వైత భావాలనే లోకంలో వ్యాప్తి చేస్తూ వచ్చారు. కారణం ఈ మధ్యలో జరిగిన సమన్వయ లోపం. దానికి మేము శంకరాభిమానులం అని చెప్పుకునేటువంటి నిర్గుణవాదులు చేసినటువంటి ద్రోహములు కూడా కొన్ని ఉన్నాయి, ఒప్పుకోవలసింది. కనుక ఇప్పుడు రెండింటిని మనం సమన్వయించుకుని చూసుకోవాలి. అది మూర్తాంచ అమూర్తంచ, దక్షిణామూర్తి మాటలోనే ఆ రెండింటి సమన్వయం మనకు కనిపిస్తుంది. అది మనం జాగ్రత్తగా చూస్తే ముందుగా ధ్యాన శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన శ్లోకములు ఇవి చేసి లోపలికి వెళ్ళాలి. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి నీడే. ఈడే అంటే ఉపాసిస్తున్నాను, పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. గాయత్రిలో ధీమహి శబ్దం లాంటిది ఈడే అనేటటువంటి శబ్దం. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆయన పరబ్రహ్మతత్వాన్ని దేంతో చెప్తున్నాడయ్యా అంటే చాలాసేపు వ్యాఖ్యానించాడండి. దేంతో? మౌనంతో. మౌనమే వ్యాఖ్యానం అండి పరబ్రహ్మతత్వానికి. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌనంతోనే వ్యాఖ్యానించాడు. అంటే పరబ్రహ్మం మౌనంతోనే తెలుసుకునేది. ఒక ఆయన వచ్చి ఒక గురువుగారి దగ్గరికి అడిగారట, అయ్యా చాలా సందేహాలు ఉన్నాయి ఎలా తీరుతాయని. చిన్న నవ్వు నవ్వి భగవన్ మంత్రాన్ని ఒక అరగంట సేపు జపం చేసి తర్వాత అరగంట సేపు ధ్యానం చేసి సందేహాలన్నీ తీరుతాయన్నాడు. అందుకే నేను అన్నాం జవాబు వేరు సమాధానం వేరు అని. సమాధానం కావాలి, జవాబులు కావాలి. జవాబులు వస్తున్న కొద్దీ ప్రశ్నలు పెరుగుతూనే ఉంటాయి. సమాధానం లభిస్తేనే ప్రశ్నలు అణగుతాయి. సమాధానం అంటే అనుభవం, భగవద్ అనుభవం అది లభించాలి. అది దేనివల్ల వస్తుందంటే మాధవ అనే నామానికి అర్థం చెప్తూ శంకరుల వారి విష్ణు శాస్త్రంలో చెప్తారు. మౌన ధ్యానార్చ అవబోధ అన్నారు. మౌనం వల్ల, ధ్యానం వల్ల దొరకువాడు గనక మాధవుడు అని అర్థం. మౌన మార్గము ధ్యాన మార్గము ఈ రెండు కావాలి. మౌనం అంటే అల్లకల్లోలాలు లేని స్థితి. కొలను యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? అలలన్నీ అణగిన తర్వాత. నీ చైతన్యం యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది? దాని మీద పెళ్ళిగుకే అలలన్నీ అణగిన తర్వాత. ఏమిటి పెళ్ళిగుకుతున్నాయి? నువ్వు నేను దేని దేనితో నేను అని మమకారాలు ఏర్పడి చేసుకుని వాటి వల్ల ఏర్పడే వైబ్రేషన్స్ ఆలోచనలు అలలు ఇవి నిరంతరం ఉండడం వల్ల ఈ అలల అల్లకల్లోలాల్లో అసలు స్వరూపం తెలియట్లేదు. వీటిని నియంత్రించడమే మౌనం. అది సామాన్యమైన స్థితి అండి. దాన్ని నియంత్రించడం మౌనం అంటే నోరు మూసుకోవడం మౌనం కాదు, మనసు నిశ్చలంగా నిలబడడం మౌనం. దీన్ని అచలం స్థాను అని అంటారు. అందుకే శివునికి స్థాను అని పేరు, అచలం అని పేరు. మీరు కుండను గడుపుతున్నంతసేపు కుండలో నీటి యొక్క అసలు స్వరూపం మీకు తెలియదు, కానీ కొండని స్థిరంగా ఉంచినప్పుడే స్థానత్వం అర్థమవుతుంది. అందుకే స్థిరస్థాను ప్రభుద్భీమ అని శివశాస్త్రం మొదలు కూడా ఆ విధంగా చేశారు. అచల స్థితి, ఆ స్థాను స్థితి, అది మౌనస్థితి. మౌనస్థితిని ఎలా వ్యాఖ్యానిస్తారు? శబ్దాదుల ద్వారా వ్యాఖ్యానించడానికి అందదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో బాగా తెలుసుకోండి. దక్షిణామూర్తి చుట్టూ కూర్చున్న వాళ్ళు, వశిష్టాంతే వస దృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై, బ్రహ్మమునందు నిష్ట కలిగినటువంటి వారు. వారు కాలక్షేపం కోసం కూర్చోలేదండి, లేదా పాండిత్య ప్రదర్శన కోసం కూర్చోలేదు, లేదా తమకింత పాండిత్యం వచ్చని చెప్పుకోవడానికి కూర్చోలేదు. మన ప్రశ్నలన్నీ ఈ మూడిటికిటే ఉంటాయి. వాళ్ళు బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మమునందు బుద్ధి కలిగినటువంటి వారు. శబ్దముల ద్వారా ఎంత తెలుసుకోగలరో అంత తెలుసుకున్న వాళ్ళు, కనుకనే అనుభూతి దగ్గరికి రాగలిగారు. అనుభూతే దక్షిణామూర్తి. శబ్దం ద్వారా ఎంతవరకు తెలుసుకోవాలంతా తెలుసుకున్నారు. అందుకే బ్రహ్మనిష్ట ఈ వర్షిష్ట అంతే తలపండిన వారు అంటే మాలాంటి వాళ్ళే అనమాట. తల్లి మురుకోక్కర్లే. తలపండిన వాళ్ళు అంటే అందులో తలపండిన వాళ్ళు అని అర్థమాట. పండితుడు అంటే అదే, బాగా పండినవాడు పండితుడు. పండా శబ్దం బుద్ధిని తెలియజేస్తుంది. కనుక తద్విచారణా మార్గంలో ఎంత పరాకోటికి వెళ్ళాలో అంత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చే అనుభూతి స్థానమే వాళ్ళకి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించింది. కనుక శబ్దములతో అక్కడ మళ్ళీ మొదలుపెట్టి అదాదో బ్రహ్మ జిజ్ఞాస తత్వమసి అని మొదలెడితే వాళ్ళకి అది కాదు అక్కడ స్థితి, అవన్నీ తెలుసు. దాని యొక్క అనుభూతి స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. అది చెప్పడానికి మౌన వ్యాఖ్యయే ఆధారం. ఎందుకంటే పరతత్వాన్ని మౌనం తప్ప మరేది చెప్పలేదు. ఎందుకంటే శబ్దములు నాలుగు రకములుగా ఉంటాయి. నామవాచక శబ్దాలు, క్రియావాచక శబ్దాలు, జాతివాచక శబ్దాలు, గుణవాచక శబ్దాలు. మీరు యాడే ఏ మాట అయినా ఈ నాలుగు కేటగిరీస్లోకి వస్తాయి. మీ లెక్క పెట్టి చూసుకోండి. ఏ శబ్దమైనా దాని కిందే చెప్పుకోవాలి. రెండవది చూపించడానికి రూపం. ఈ రెండే. నామం అనేది శబ్దం అనుకుంటే శబ్దం నాలుగు విధాలు. ఇక రూపం ఎదురుగా కనిపిస్తే కంటికి చెప్పేది, లేదా ఇంద్రియ స్పర్శకు దొరికితే చెప్పేది. ఈ రెండు కనుక నామము రూపము ఈ రెండు శబ్దము దృశ్యము అని మనం చెప్పుకుంటాం. ఈ రెండు దాన్ని దొరుకుతాడా అనేది మనం ఆలోచిస్తే, శబ్దము లోకంలో మనం చూసే భిన్నత్వాన్ని అట్టి చెప్పగలదు, కానీ తదంతర్గతమైన ఏక చైతన్యాన్ని చెప్పాలి అంటే అది ఏ జాతికి చెందినది, ఏ గుణానికి చెందినది, ఏ క్రియకు చెందినది, ఏ నామానికి చెందినది. కనుక అవి శబ్దాలకు అలభ్యము. కానీ మనసా నమనుతే అనేటువంటి మాటలో కానీ, ఏతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే వేదవాక్యం కానీ మనకు చెప్తున్నది మాటలకు దొరకడు. ఇక తర్వాత రూపంతో ప్రత్యక్షం చేస్తాడు అంటే ఒక పరిమితిలోకి వచ్చిన వాడిగా మనకు దొరుకుతాడు. అపరిమితమైన వాడు ఎలా దొరుకుతాడు? సర్వత్రా వ్యాపించినటువంటి వాడు ఇలా ఉంటాడు, ఇక్కడ ఉంటాడని ఎలా చూపించగలం? కనుక అది చూపించలేం. ఈ రెండిటి చేత చూపించలేనప్పుడు ఇంక మిగిలింది అదే, ఆ అనుభూతి స్థితి పేరు మౌనం. అయితే ఇదే బాగా ఉందండి, మాట్లాడుకుంటుండమే పరబ్రహ్మానుభూతి అన్నమాట. అయితే మగవాళ్ళందరూ కూడా మహానిష్టాగరిష్ఠులైనటువంటి సిద్ధులే. దాన్ని మనం మోగతనం అన్నాం, కానీ మౌనం అనలేదు. మౌనం వేరు. మనం అసలు ప్రయాణం చెయ్యని వాడు కూర్చుని ఉంటాడు, గమ్యం చేరిన వాడు కూర్చుని ఉంటాడు, అవునా లేదా? ఇది ఇద్దరు కూర్చోవడం ఒకటేననుకోవడం ఎంత మూర్ఖత్వం అండి. చేరవలసిన దాన్ని చేరిన వాడు కూర్చునే ఉన్నాడు, అసలు అడుగే వేరువాడు కూర్చునే ఉన్నాడు. కనుక మేమిద్దరం ఒక్కటే అనుకోవడం ఎంత అజ్ఞానం. అందుకు దాని పేరు మౌనం అనరు, స్తబ్దత అని అంటారు. పూర్తి జడీభూత స్థితి అనమాట. ఈ జడీభూత స్థితి నుంచి మౌన స్థితికి వెళ్ళడానికి మాట పనికి రావాలి మనకి. ఏ మాట వల్ల మనం అక్కడికి చేరతామో ఆ మాటే ఆప్తవాక్యం, శాస్త్రవాక్యం, మహావాక్యం. ఇవి తెప్పలుగా తీసుకుని ఈ మాట మనల్ని మౌనం వైపు తీసుకువెళ్ళాలి. అంతేగాని మళ్ళీ మాటలు మరింత స్తబ్దతను పెంచి స్తబ్దత వల్ల పెరిగేటువంటి వికారాల వైపు తీసుకువెళ్ళకూడదు. కనుక మాటలన్నీ మౌనం వైపు తీసుకువెళ్ళగలగాలి. అక్కడికి చేరిన తర్వాత నిన్న చెప్పుకున్నామే, తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతున్న ఉన్నంతసేపు రొద చేస్తూనే ఉంటుంది. అందులో దిగి మకరందాస్వాదన చేసినప్పుడు దాని స్థితి మౌనం అన్నారు మహానుభావుడు రామకృష్ణ పరమహంస. అనుభవించిన వాళ్ళ మాటలన్నీ ఇలాగే ఉంటాయండి. మూర్తామూర్తముల గురించి కూడా ఆయనే చెప్పారు, మన అనేక మార్లు చెప్పుకున్నాం. దయతో మూర్తి ధరించాడు అనడానికి జలము చల్లదనంతో మంచు బొమ్మ అవుతున్నది అన్నారే. చల్లదనం అంటే దయ, ఆ దయతో అవుతున్నది. పైగా చల్లదనం ఆయనలో ఉంది, మనలో ఉండాలంట. ఆయనలో చల్లదనం దయ, మనలో చల్లదనం భక్తి. ఈ రెండిటి వల్ల ఆయన ఏం చేస్తాడు, గడ్డ కడతాడు ఆయన. అప్పుడు రూపొందనకు వస్తాడు. వచ్చి ఆయన మన ఉపాసన చెయ్యగా చెయ్యగా జ్ఞానం అనే వేడి పుట్టి అది కరిగిపోయి అమృతం అయిపోతుంది అండి. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఆయన సమన్వయం. అందుకే అనుభవం పొందిన వాళ్ళందరూ సమన్వయాన్ని చెప్పారండి. అనుభవం లేని వాళ్లే నీది సిద్ధాంతమా నాదా సిద్ధాంతమా, నీది ఆ బొట్ట ఈ బొట్ట ఈ సంప్రదాయం గొడవలు పడుతూ ఉంటారు. అందుకు తాత్విక స్థాయికి అనుభవ స్థాయికి ఎదగలగాలి. అలా ఎదిగిన పరిణితి గల వారు అందరూ మాట ఒకటే. రమణ మహర్షి చెప్తున్న మాటలు విని ఒక మహాపండితుడు అన్నట్ట, అయ్యా నేను ఉపనిషత్తులు భాష్యమంతా చెప్పాను, ఇప్పుడు మీరు ఎలా చెప్పారో శంకరులు అలాగే చెప్పారండి అన్నారు. అవునా అన్నట్టు రమణ మహర్షి. అంటే అర్థం ఆయనకి ఇన్ని చదివాడా ఆయన, అనుభవం ఆయనకి. బ్రహ్మము అనే మాట ఆయనకి తెలియదు, కానీ బ్రహ్మము యొక్క అనుభవం ఆయన దగ్గర ఉంది. లడ్డు అనే పేరు తెలియదు, లడ్డు తిన్నాడు ఎవడో. మనకు లడ్డు పేరు తెలుసు, ఆకారం తెలుసు, తినడం మాత్రం లేదు. కనుక అనుభవానికి శాస్త్రమా, శాస్త్రం అనుభవానికి సహకరించాలి. ఆయన దేనివల్ల పొందాడు, మౌన ధ్యానముల వల్లే. దానివల్ల ఎలా పొందాలో చెప్పడానికి, మౌనాన్ని ఎలా చేరుకోవాలో చెప్పడానికి ఇన్ని మాటలు మనకు అవసరమయ్యే. కనుక మౌనం మీద భలే ఉపన్యాసం ఇచ్చారండి అని అంటే వినడానికి హాస్యాస్పదమే. మౌనం గురించి అన్ని గంటలు మాట్లాడడం అంటే ఎంత అవస్థ అండి. కనుక మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌనంతోనే చెప్పాడు. పైగా ఆచార్యేంద్రం, ఆచార్యుల్లో శ్రేష్ఠుడు, ఇంద్ర శబ్దం శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంది. ఆచార్యుల్లో శ్రేష్ఠుడేవు. కరకలిత చిన్ముద్రం, చిన్ముద్రని చేతిలో చూపించట. ఇక్కడ వద్దాం ఇప్పుడు స్వామి యొక్క చిన్ముద్ర దగ్గరికి మనం వచ్చాం. ఈ చిన్ముద్ర చాలా విశేషంగా మనకి భావించబడుతూ ఉన్నది. ఈ చిన్ముద్ర ప్రాధాన్యం గురించి, గురుమూర్తులందరికీ చిన్ముద్ర ఉంటుందండి. ఏ గురుమూర్తిని చూసినా, గురుమూర్తులు అనగానే తల్లి గురుమూర్తి శారదాదేవి, అమ్మవారు గురుమూర్తి శారదాదేవి, నారాయణుని గురుమూర్తి హయగ్రీవ స్వామి, ఇక శివుని గురుమూర్తి దక్షిణామూర్తి స్వరూపంగా మనకు చెప్తున్నాను. ఏదైనా తత్వం ఒక్కటే. ముగ్గురు చేతిని చూస్తే చిన్ముద్ర ఉంటుంది. చిన్ముద్ర పేరే గురుముద్ర, విద్యాముద్ర అని మనం చెప్తున్నాం. ఈ ముద్రని చూస్తే అయితే దక్షిణామూర్తి స్వరూపంలోనూ ఆ మౌనంలోను, ఆ మౌనం అనే మాట ఆ స్వరూపము, ఇవన్నీ కూడా శుద్ధ బ్రహ్మ విద్యా స్వరూపుడు అని మనకు తెలుస్తూనే ఉంటుంది. దానికి తోడు ఆ చేతిలో ఉన్నటువంటి చిన్ముద్రన్నదే దాని దేన్ని చెప్తుంది, ఎవరి సంప్రదాయం ఏది చెప్పినా దక్షిణామూర్తి సంప్రదాయం ఏం చెప్తుందో మనకి తెలుసుకుందాం. అంగుష్ట తర్జనీ యోగ ముద్రావ్యాజేన సేవినాం సృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాచ్చివ. అంగుష్ట తర్జనీ యోగ ముద్ర, దీని పేరు అంగుష్ట తర్జని. తర్జని అంటే చూపుడు వేలు, అంగుష్టం అంటే బొటన వేలు. ఈ రెండింటి యొక్క యోగ అంటే కలయిక చేత ముద్రా వ్యాజేన, ఈ ముద్ర అనే నెపముతో ఆయన ఏం చూపిస్తున్నాడంటే శృత్యర్థం బ్రహ్మజీవైక్యం, జీవబ్రహ్మ ఐక్యాన్ని చూపిస్తున్నట. ఇది ఏది అంటే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి శ్లోకర్త, శృత్యర్థం అన్నాడు. ఇది అంటే శృతి యొక్క అర్థం ఏమిటి, జీవబ్రహ్మల ఏకత్వమే అది చెప్పడం. శృతి యొక్క అర్థం అది, అంటే వేదం యొక్క పరమ ప్రయోజనం జీవబ్రహ్మైక్య ప్రతిపాదన, దానిని చూపిస్తున్నట్ట. అలా చూపిస్తున్న శివుడు నన్ను రక్షించుగాక అని శ్లోకార్థం. చిన్ముద్ర గురించి అర్థమైందా లేదు, ఇంకా చాలా ఉంది. అదేమిటో ఆ చెయ్యి దగ్గర ఆగుదాం. ఆ చెయ్యి మనకి అభయాన్ని జ్ఞానాన్ని ఇచ్చే చెయ్యి. ఆ చేతిని స్మరిస్తూ ఆ దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల అంతర్గర్భితమైన అసలు విషయం మనందరికీ అవగతం కావాలని ప్రార్థిద్దాం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణిభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్ రమణ గోవిందో హరి నమ పార్వతీ పదయే హర హర మహాదేవ.
వందే శంభు మాపతిం సురగు